భాగవతం వినడానికి రెడీ అయ్యారు. భాగవతం అంటే ఏం చేస్తుందని చెప్పాను నేను మొదటిది, ఆయుహు. ఇక్కడ అది చెప్తున్నాడు, అమృతం ఇచ్చేది, మృత్యువుని దాటించేది. భాగవతాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నవాడు చనిపోలేడు, అది అర్థం చేసుకోండి. ఈ కెనాట్ డై, వాడు చచ్చిపోవాలన్నా చావలేడు వాడు, అసంభవం అది. అది ఎలా సంభవమో ఈ 4-5 రోజుల్లో మనం చూద్దాం. అది నీకు అర్థమవుతుంది కరెక్టే అది చెప్పింది. భాగవతం నేర్చుకున్నటువంటి వాడు చనిపోలేడు. కానీ భాగవతం అనేటటువంటిది దేవతలకి అసంభవము. దేవతలకి చచ్చినా అర్థం కాదు, దేవతలకి చచ్చినా అర్థం కాదు అనేటటువంటి మాట బాగుండదేమో. ఇంతంటే వాళ్ళకి చావు లేదు కదా. కానీ మన భాషలో చెప్పుకుందాం దేవతల గురించి. అంచేత సుఖ మహర్షి చెప్పబోతున్నాడు భాగవతం, వేలాది మంది వింటున్నారు. ఈ లోపల దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి పరీక్షిత్తికి భాగవతం ఎందుకు చెప్తున్నావు నువ్వు, తను చనిపోతానని భయపడుతున్నాడు కదా. భాగవతం వింటే చనిపోడు అంతే కదా. ఓ పని చేస్తాం మేము, మనం ఒక కాంట్రాక్ట్ కొద్దాం, పరీక్షిత్ మహారాజుకి మేము అమృతం ఇచ్చేస్తాం. అమృతం ఇచ్చేస్తే వాడు చావుడు కదా. ఇంతకీ పరీక్షిత్ మహారాజు గందరగోళం అంతా ఎందుకు పడుతున్నాడు, చావు వచ్చిందనే కదా. అది మేము దాటించేస్తాం. ఆ భాగవతం మాకు చెప్పండి, పరీక్షిత్కి చెప్పవద్దు, అతని సమస్యను మేము తీర్చేస్తాం, ఆ భాగవతం మాకు చెప్పండి అంటే డైరెక్ట్గా సుఖమహర్షి దేవతలను వెక్కిరిస్తారు. మీరు అనర్హులు భాగవతం వినటానికి, మీరు ఎంత అదృష్టవంతులో దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఏదైతే దేవతలకి వినటానికి కూడా అర్హత లేదో అది వింటూ కూడా మీరు సాధారణ మనుషుల్లాగుంటే అవధి తప్పది, మందు తప్పు, కలికాలి తప్పు. ఇచ్చట ఈ అవకాశం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 7 రోజుల్లో మీ జీవితాలు గ్యారంటీగా మారిపోతాయి. మొదట ఏం మారుతుందని చెప్పాను నేను, ఆయు. అదే రాశాడు కదా ఇక్కడ, ఎలా మారుతుందో చూడండి. పేజీ నెంబర్ 8 దివ్యారంభం అని ఉంది కదా, ఆ పేజీ నెంబర్ 8 దివ్యారంభం పైన 2 పారాగ్రాఫ్ల పైకి, ఒకనాడు కుంతీదేవి తీవ్రముగా వ్యధ చెందెను. దొరికిందా అది దివ్యారంభము అనేది దొరికిందా చూడండి. అక్కడ ఒకనాడు కుంతీదేవి తీవ్రముగా వ్యధ చెందెను. పరమ పవిత్రులు ధర్మాత్ములు నగు తన బిడ్డలు అరణ్యమున పొంగు పాలగుటయు, దురాత్మలకు దుర్యోధనాదులు రాజ్యమును పాలించుటయు గాంచి తీవ్రముగా కలత చెందెను. భగవానుడైన శ్రీకృష్ణుని ప్రార్థించెను. కన్నీటితో స్వామిని తదేకముగా చింతించెను. కుంతీ ప్రార్థనను ఆలకించి స్పందించిన శ్రీకృష్ణుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యను, అనుగ్రహించెను. అత్తమ్మ, నేను నీ ప్రార్థనను ఆలకించి నీ వద్దకు వచ్చి తిని ఏమి వరము కావాలో కోరుకును అని చెప్పాను. కృష్ణ, నీ అనుగ్రహముచే నా జన్మ ధన్యమైనది, సదా నన్ను బాధలు ఆవరించి ఉండునట్లు అనుగ్రహింపుము. అదే అండర్లైన్ చేసుకోండి. కృష్ణ, నీ అనుగ్రహముచే నా జన్మ ధన్యమైనది, సదా నన్ను బాధలు ఆవరించి ఉండినట్లు అనుగ్రహింపము. బాధలు ఆవరించి ఉండినట్లు అనుగ్రహింపము. మాస్టరు, మీరేదో భాగవతం చెప్తే మాకున్న కష్టాలు పోతాయి అని వచ్చాము మేము, మీరేమో కుంతీదేవి ప్రార్థన చూపించి మీ పిల్లవాడు బాగుపడాలి అంటే మీరేం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పండి. పళ్ళు తోముకోడు ఏం చేస్తారు, నాయన పోనీలే పళ్ళు తోముకోకని వదిలేస్తున్నారా లేకపోతే ఏమైనా చెప్తున్నారు, వింటాడు ఆవిడ మొదట్లో, వినకపోతే ఏం చేస్తున్నారు. సరే, చాలా కష్టపడి స్కూల్లో జరిపించారు కిండర్ గార్డెన్ స్కూల్, 20,000. నాకు ఒకళ్ళు ఫోన్ కూడా చేశారు హైదరాబాద్ నుంచి 2 సంవత్సరాల కింద, మాస్టారు మా అబ్బాయికి సీటు వచ్చిందని. నేను ఏ మెడికల్ సీటు ఏ ఇంజనీరింగ్ సీటు వచ్చిందనుకున్నాను. కాదుట, ప్రైమరీ స్కూల్లో ఎందుకు ఉందో నాకు అది కాలేజీ పేరు గుర్తులేదు నాకు, అందులో సీటు వచ్చింది. ఓకే, సీట్ వచ్చింది. సీట్ వచ్చాక పొద్దున్నే బస్సు వస్తుంది, వీడు వెళ్ళను అని ఏడుస్తాడు. ఏం చేస్తాడు, పోనీలే నాయన దానికి ఉంది పోతే ఇట్లా పడుకో అంటావా, కొడతావా, కొట్టి పంపిస్తాం. సరే, హై స్కూలు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలి. నేను పరీక్ష రాయను, చదువుకోలేదు అంటే ఏం చేస్తాం మనం, పరీక్షకు వెళ్ళమంటావా వద్దంటావా. ఇందాక ఆయు గురించి నేను ఎలా చెప్పాను, కర్మ గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టము మిమ్మల్ని ఖచ్చితంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్ళటానికి వస్తుంది. అది గమనించుకోండి. మీ పిల్లవాడది గమనించుకోడు, మా అమ్మ నాన్న నన్ను చాలా కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు. కానీ మీరు బాధ పెడుతున్నారా, లేకపోతే వాడి మంచి కోసం వాడిని పైకి ఎత్తటానికి అదంతా చేస్తున్నారా? మరి సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడు మీ జీవితాల్లో కష్టాలు ఇస్తే, ఆ కష్టాలు ఒడ్డుమర్రు అంటారంటే, పరీక్ష రాయను అంటే పిల్లవాడిని మీరేం చేస్తున్నారు? మరి భగవంతుడు అంతే చేస్తాడు. ఎంతవరకు చేస్తాడు? మీరు నేర్చుకునేంతవరకు. నేర్చుకున్నాక సర్టిఫికేట్ ఇచ్చి గోల్డ్ మెడల్ ఇస్తాడు. అంచేత ఆ మానసిక స్థితి మారాలని చెప్తున్నానే, ఆ ఒక్క మానసిక స్థితి ముందు మీరు మార్చుకోండి. ఏ కష్టం వచ్చినా, శారీరకమైన అనారోగ్యం కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది నుంచి పారిపోతాను అనకండి, ఆ ఇబ్బందిని సాల్వ్ చేసుకోండి. పరీక్ష నుంచి పారిపోతాను అంటే స్టూడెంట్ ఏం చేస్తాడు? పరీక్షను ఫేస్ చేస్తాడు. పరీక్షను ఫేస్ చేయాలి అంటే, సరే నేను పరీక్ష రాసేస్తాను అని వెళ్ళిపోడుగా డైరెక్ట్గా ఏం చేస్తాడు? ముందు ప్రిపేర్ అవుతాడు. దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫలానా కష్టం నుంచి మనం దాటాలి అంటే దానికి మళ్ళా ఇది హెల్ప్ చేస్తుంది. అందుకని రోజు కూడా ఈ 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరొత్తులు, మీకు నచ్చిన మంత్ర జపం, ఇది ప్రిపరేషన్. ప్రిపరేషన్ అయ్యాక ఆ కష్టాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలని చెప్పాను. ఏ కష్టం అయినా ఎలా ఫేస్ చేయాలి? కళ్ళు మూసుకుని ఎడం చేయి కింద ఉండాలి, కుడి చేయి పైన ఉండాలి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంచుకుని ఏం చేసుకోవాలి? ఆ కష్టాన్ని అలా పైన పెట్టుకోండి, సాల్వ్ అయిపోయింది. చూడండి ఎలా సాల్వ్ అయిపోయింది. మీ ఎక్స్పీరియన్స్ కంటే గొప్పదైనటువంటి విధానం లేదు. అంచేత సరే ఒక పరీక్ష పాస్ అయిపోయాను, ఇంకా పరీక్షలు వద్దా. చదువుకోగలిగేటటువంటి వ్యక్తికి, చదవటం అర్థమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒక పరీక్ష తర్వాత ఒక పరీక్ష. అంచేత వాడి జీవితాలను ఎలా కనిపిస్తుంది? నిరంతరం కష్టాలు వస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆ కష్టాలు కష్టాలు కావు, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి, ఇంకో స్థాయి నుంచి ఇంకో స్థాయి, ఎలా ఎదుగుతున్నావో తెలిపేటటువంటి కష్టాలు ఇవి. అది మనం పూర్తిగా మర్చిపోయాం. కష్టాలు ఎందుకు వస్తుందో కూడా మర్చిపోయాం. కష్టాలు రాకపోతే మీకులో చేతనత్వం యొక్క వికాసం జరగదు. విత్తనం బద్దలు అవ్వకపోతే చెట్టు రాదు. విత్తనం బద్దలు అవ్వటానికి ఎంత ప్రెషర్ కావాలో బోటనిస్ట్ని అడగండి, చెప్తాడు. కొన్ని 100,000 టన్నుల ప్రెషర్ దాని మీద పడితే తప్ప విత్తనం బద్దలయ్యి చెట్టు రాదు. అంచేత మేము పూజ మొదలెట్టగానే కష్టాలు వచ్చాయండి. వచ్చాయంటే అర్థం ఏంటి? యువర్ మూవింగ్ ఫార్వర్డ్. అదే అర్థం చేసుకోండి. ఎప్పుడు పిచ్చివాళ్ళలాగా ఎవడో పండితుడు ఏదో చెప్తే దీనివల్ల అదైంది, దీనివల్ల అదైంది అంటే ఏంటి? భగవంతుడు నామం చేయటం వల్ల మీకు కష్టాలు వచ్చాయని చెప్తే నమ్మేటటువంటి మూర్ఖత్వం ఇంకా మనలో ఉంది. ఆ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ అర్థం చేసుకోండి. ఎవరి నామాన్ని అవుతే మనం అతి పావనమైనది, దీన దయాళుడి యొక్క నామము, పతిత పావనులు మనకు ఎంత కిందన దిగిపోయినా కూడా మనకి చెయ్యూత నుంచి పైకి తీసుకొస్తాడో అనేటటువంటి నామము మీకు కష్టాలు ఇచ్చిందిట, ఇచ్చిందని చెప్తూ ఉంటే మీరు నమ్ముతున్నారట. ఆ చెప్పేవాడు ఎంత పండితుడో ఊహించుకోండి. పండితుడా వాడు? మహామూర్ఖుడా? అంచేత మీకు దమ్ముంటే నువ్వు మహామూర్ఖుడివే అని మొహం మీద చెప్పండి. పరిస్థితి చూసుకుని లేకపోతే మనసులో అనుకోండి మూర్ఖుడు ఏదో చెప్తున్నాడు. అవును సార్ మీరు కరెక్టే అంటాం. మన ఇంట్లోకి వచ్చేసి మీ పూజలు అవి కొనసాగించుకుంటూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పూజ కూడా మీకు బాధ చెయ్యలేదు. మీ మూర్ఖత్వం బాధ చేస్తే అది వేరే విషయం. అది బాధ కలగజేస్తుంది అని చెప్పే పండితుడిని కూడా మీరు మహామూర్ఖుడిగా ఎంచుకోండి. భాగవతం చెప్పేటటువంటి మొదటి పాయింట్ అది, ఈ కథలో ఇది. కృష్ణ, నీ అనుగ్రహమిచే నా జన్మ ధన్యమైనది, సదా నన్ను బాధలు ఆవరించి ఉండినట్లు అనుగ్రహింపుము. నెక్స్ట్, తస్మా దేకేన మనస భగవాన్ సత్వతాం పతి శ్రోతవ్య కీర్తవశ్చైవ ధ్యేయ పూజ్యశ్చ నిత్యద. ఏకాంత భావముతో సదా శ్రవణము చేయదగినవాడు, కీర్తింపదగినవాడు, స్మరింపదగినవాడు, పూజింపదగినవాడు భగవానుడే. నవదా భక్తి అని చెప్పుకుంటూ ఉంటాం మనం. మొట్టమొదటిది ఏంటి అంటే శ్రవణం. శ్రవణం తర్వాత కీర్తనం, కీర్తనం తర్వాత మరణం, దాని తర్వాత పాదసేవనం. ఇవి నాలుగు ప్రతి కాలేజీ స్టూడెంట్ చేస్తున్నాడు. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తి అనేటటువంటిది శ్రద్ధ తర్వాత మెట్టు. శ్రద్ధ కంటే కింద మెట్టు ఏమని చెప్పాను నేను? విశ్వాసము. ఇది గుర్తుంచుకోండి, విశ్వాసము, విశ్వాసము నుంచి శ్రద్ధ, శ్రద్ధ తర్వాత భక్తి. ఇవి లెవెల్స్. విశ్వాసం అంటే ఏం చెప్పాను? అది మంచిదే కానీ మేము చేయలేము. సిగరెట్ తాగకుండా ఉండటం మంచిదే కానీ మేము సిగరెట్ మానలేము. నూనె వదిలేయటం మంచిదే కానీ ఇంటికి గెస్టులు ఎవరైనా వస్తే రోజు ఇడ్లీ తినేవాడు ఆ రోజు గారేస్తాడు. నూనె లేని పదార్థం పెట్టచ్చు కదా. విశ్వాసానికి శ్రద్ధకి తేడా అర్థమైందా? శ్రద్ధ అంటే ఏంటి? ఆచరణ. విశ్వాసం అంటే ఏంటి? తెలుసు కానీ నేను చెయ్యను. మహాముండే అనమాట. నేను నిన్న చెప్పాను కదా ఉదాహరణ మీకు, మాస్టారు చదువుకుంటే మార్కులు వస్తాయని తెలుసు, నేను చదువుకోలేకపోతున్నాను. తల్లిదండ్రులు కూడా నా దగ్గరకు వచ్చేదే మాట అంటారు, కరెక్టే మాస్టర్ ఎంత కష్టపడుతున్నాడో పాపం, వీడికి చదవాలని అలా లోపల నుంచి యావ ఉంది కానీ చదవలేకపోతున్నాడు. కానీ నేను మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఒక్క స్టూడెంట్ కానీ ఒక్కడు ఈ రోజు వరకు మాస్టర్ నేను సినిమా చూడాలనుకుంటున్నాను చూడలేకపోతున్నాను, టీవీ చూడాలనుంది చూడలేకపోతున్నాను అన్నాడా ఎవడైనా? అంటే మీ ఆచరణ ఏంటి? టీవీ చూడాలనుంది కానీ మీరు నోట్తో ఏం చెప్తున్నారు? చదువుకోవాలనుంది. మీ ఆచరణ ఏం చెప్తుంది? మీకు చదువుకోవాలని ఉందని చెప్తుందా? టీవీ చూడాలని ఉందని చెప్తుందా? మరి ఎందుకు అబద్ధం చెప్తారు? నాకు చదువుకోవాలని ఉందని, నాకు జపం చేయాలని ఉందని, నాకు పూజ చేయాలని ఉందని, నాకు చేయాలని ఉందండి. కానీ ఈ ప్రోగ్రామ్ అయిపోయినివ్వండి, ఈ సీరియల్ అయిపోయినివ్వండి, నాకు మా ఇంటికి బంధువులు వచ్చేయాలండి. భలే దొరుకుతారు బంధువులు. అంత పెద్ద మీకు బంధు ప్రేమ ఉండి వాళ్ళ సేవలో మీరంతా అలాగా పరుచుకుపోతున్నట్టు. శ్రద్ధ అంటే అర్థమైందా? నువ్వేం ఆచరిస్తున్నావో అది శ్రద్ధ, నువ్వేవి నమ్ముతున్నావో అది విశ్వాసం. మన జీవితాలలో విశ్వాసానికి శ్రద్ధకి సంబంధం లేదు, అందువల్ల మనకు కష్టాలు వస్తున్నాయి. ఇది మంచిది అని తెలుసు చేయలేము, చెయ్యం, పోస్ట్పోన్ చేస్తాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం. ఈ శ్రద్ధ ఎప్పుడైతే నా ప్రాణం పోయినప్పుడే నేను ఈ ఆచరణ మానుతాను తప్ప, లేకపోతే ఈ ఆచరణ మానను అన్నప్పుడు అది భక్తి అవుతుంది. అంతే, విశ్వాసమే శ్రద్ధగా మారుతుంది. చదువుకుంటే మన పిల్లవాడు బాగుపడతాడు అనే విశ్వాసమే కదా వాడి మీద ఎంత ప్రేమ ఉన్నా మీరు బలవంతంగా వాడి చేత చదివిస్తున్నారు. అంటే మీ శ్రద్ధ దేని మీద ఉంది? వాడు చదువుకోవాలి అనే దాని మీద ఉంది. వాడి శ్రద్ధ దేని మీద ఉంది? ఆడుకోవాలి అని ఉంది. కానీ వాడికి విశ్వాసం ఉంది, మీకు విశ్వాసం ఉంది. కానీ మీ విశ్వాసం శ్రద్ధ, ఇంకంటే అది ఆచరింపజేస్తారు. వాడి విశ్వాసము శ్రద్ధ లేదు. అంచేత భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, శ్రద్ధ మయోయం పురుష యో య శ్రద్ధ సయైవ సహ. నువ్వు దేని మీద శ్రద్ధ ఉన్నదో, అంటే నువ్వు దేన్ని ఆచరిస్తున్నావో అదే నీవు. అంచేత నీకు సుఖం లేదు, తప్పు ఎవరిది? నువ్వు కష్టపడుతున్నావు, తప్పు ఎవరిది? నీ ఆచరణది. ఆ కర్మ మీకు అర్థం అవ్వాలి. ఆయువు ఎలా అవుతే అర్థమైందో కర్మ ఎలా చేయాలో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఒక విశ్వాసం ఉండి, ఒక నమ్మకం ఉండి. భాగవతంలో చాలా గొప్పదైనటువంటి మాట ఏం చెప్తాడు అంటే, భాగవతం చదివినటువంటి వాళ్ళు పొందేటటువంటి స్థాయిని యోగులు కానీ ఋషులు కానీ మహర్షులు కానీ దేవర్షులు కానీ పొందలేరు. మీ అదృష్టాన్ని మీరు ఆలోచించుకోండి. ఏ పూర్వజన్మ పురాకృత మన ప్రారంభ సంచిత మంచి కర్మో భాగవతం వినేటట్టు చేస్తుంది. విశ్వాసం ఉంది కనుక వచ్చారు. భాగవతం మంచిదనే కదా వచ్చారు. లేకపోతే మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఎన్ని టీవీ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నారో మీ బాధ నాకు తెలుసు. కానీ మీరు రాగలిగారు కదా, లచ్చారంటే ఏముంది? శ్రద్ధ ఉంది. విశ్వాసం నుంచి మీరు ఎక్కడికి వచ్చేసారు? శ్రద్ధకు వచ్చేసారు. ఈ శ్రద్ధ గడప దాటేకపోకుండా చూసుకోండి. గడప దాటాక మన వల్ల ఎక్కడవుతుంది? ఇదంతా అవుతుంది మన వల్ల. అదే నేను చెప్పేది మీకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన దృష్టికోణం బట్టి మన ఆధ్యాత్మికత ఉంటుంది. తక్షణం నువ్వేది అనుకుంటే అది జరుగుతుంది. ఆవగింజంత శ్రద్ధ ఉంటే చాలు. విన్నారా ఈ కొటేషన్? మీరు మీకు ఎంత శ్రద్ధ ఉండాలి? ఇది ఇంగ్లాండ్లో వివేకానంద స్వామి ఒక స్పీచ్లో చెప్తున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ ఆఫ్ ఎ సీసమ్ సీడ్, యూ కెన్ మూవ్ మౌంటైన్. స్వామి చెప్పాడు ఖచ్చితంగా అది కరెక్ట్ అని. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక వనిత పెద్ద ఆవిడ, ఆవిడకేంటి అపార్ట్మెంట్స్లో ఈవిడ కిటికీకి ఎదురకుండా ఒక హిల్లక్ ఉంది, ఒక పెద్ద బండరాయి ఉంది అడ్డంగా. అంతేత ఈవిడ తలుపు తెరిచినా కూడా బండరాయి అడ్డొస్తుంది, సూర్యుడు అది కనిపించటం లేదు. వివేకానంద ఏం చెప్పాడు? ఇఫ్ యూ హ్యావ్ ఆవగింజంత ఫెయిత్, యూ కెన్ మూవ్ మౌంటైన్. ఆఫ్టర్ ఆల్ నేను ఈ కొండరాయిని కదిలించలేనా అని రాత్రి మీటింగ్ అయిపోయింది. కూర్చుంది, కొండ కదులు రాత్రల్లా కూర్చుంది. బాబు కిటికీ తలుపు తెలిసింది, కొండ కదలలేదు. ఐ నో ఇట్ విల్ నాట్ మూవ్ అండి. ఏమంది ఆవిడ? నాకు తెలుసు అది కదలదు అని. తప్పు ఎక్కడ జరిగిందో అర్థమైందా? ఈవిడ కూర్చొని చేస్తోంది, శ్రద్ధ లేదు. ఐ నో ఇట్ విల్ నాట్ మూవ్ అంటే కదలలేదు అది. నమ్మకం ఉంది, సంజీవిని పర్వతాన్ని ఎత్తి తెచ్చేశాడు అని. అసంభవాన్ని సంభవం చేసినటువంటి అనేక మంది మహనీయులు ఉన్నారు ఈ కాలంలో, హనుమంతుడు గురించే కాదు. అంచేత ఈ శ్రద్ధ డెవలప్ చేసుకోవటానికి ఒకే విధానం ఉంది, ప్రాక్టీస్. నిరంతరము మనం చేస్తూ ఉంటే ఆ శ్రద్ధ డెవలప్ అవుతుంది. కనుక మీకున్న సమస్యని ఇలా పెట్టుకుని, ఇది విశ్వాసం అవును, ఇలా కూర్చుని చెప్పారు మాస్టర్, భాగవతంలో కూడా అలా చెప్పారట, కృష్ణుడు కూడా అది చెప్పేట, ఇది విశ్వాసం. ఇదేంటి ఆచరణ. ఈ ఆచరణ కనుక, అంటే ఆచరణ అంటే శ్రద్ధ, అంటే కూర్చోవటం విశ్వాసం, రోజు మీరు అది చేయటం ఆచరణ శ్రద్ధ. ఎప్పుడైతే మీరు కావలసినట్టు దాన్ని మలుచుకోగలుగుతారో అది భక్తి అవుతుంది. అంటే డాక్టర్ అవ్వాలి అంటే నేను మెడిసిన్ చదువుకోవాలి అని మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అంటే ఏమైంది? డాక్టర్ అవ్వాలి అనే విశ్వాసం నుంచి డాక్టర్ అవ్వాలి అని శ్రద్ధలోకి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక ఏం చేస్తాడు? ఒకరోజులో డాక్టర్ అవ్వడు ఎవడు. ప్రతిరోజు 10 గంటలకు వస్తాడు, 4 గంటల వరకు కాలేజీలో కూర్చుంటాడు, ప్రాక్టికల్స్ అవి ఏమైనా ఉంటే నేర్చుకుంటాడు, నేర్చుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళాక చదువుకుంటాడు. ఇదంతా శ్రద్ధ ఆచరణ. 5 ఏళ్ళు ఇలా చేసిన తర్వాత భక్తి వస్తుంది వాడికి. భక్తి వచ్చాక పేషెంట్ రాగానే మందు ఇచ్చేస్తాడు. తక్షణం ఇస్తాడా మందు? ఆలోచించిస్తాడా? కానీ తక్షణం ఇవ్వగలగటం ఎలా వచ్చింది వాడికి? 5 ఏళ్ల పాటు ఇది శ్రద్ధగా చేయుట వల్ల. అలాగా ఈ చెప్పిన ధ్యానాన్ని నేను, మీరు శ్రద్ధగా రోజు చేసుకుంటూ ఉంటే మీ యొక్క శ్రద్ధ బట్టి అదే ఆచరణ చదవటం. ఫెయిల్ అయ్యే కుర్రాడు పుస్తకం తీసి చదువుతాడు, 50 మార్కులు వచ్చిన కుర్రాడు పుస్తకం చదువుతాడు, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాడు అదే పుస్తకం చదువుతాడు. తేడా ఎక్కడొచ్చింది? శ్రద్ధలో వచ్చింది. తేడా అర్థమైందా? అంచేత మేము ఎన్నాళ్ళు చేయాలి మాస్టర్? 40 రోజులు చేస్తే చాలా. చాలా మంది అడుగు, నాకు తెలియదు అసలు నువ్వు చేయకపోతే ఏంటిటా అంటే, నిన్నెవరు బతిమాలిపోవటమే, ఇదంతా ఎందుకు? నీ లోపల ఉన్నటువంటి అనేక జన్మల సంస్కారం మిమ్మల్ని ఇంతవరకు లాక్కొచ్చింది, భాగవతం వరకు లాక్కొచ్చింది. ఎందుకు భాగవతం వరకు అని చెప్తున్నాను? ఈ శ్రద్ధగా అనేక వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి మహర్షులు ఏ స్థాయిని పొందలేరో ఆ స్థాయిని భాగవతం చదివిన వాడు పొందేస్తాడు. షార్ట్కట్ ఇది. కానీ షార్ట్కట్ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలా మీరు కొండ చుట్టూ కారు మీద తిరిగి వెళ్తాం, లాంగ్ రూట్, టైం పడుతుంది. షార్ట్కట్ మీరు డైరెక్టే వెళ్ళిపోవచ్చు. కానీ డైరెక్ట్గా వెళ్తే ఈజీ. అంటే భాగవతం ఈజీ అని నేను అంటలేదు, కానీ అసంభవం మాత్రం నేను అంటలేదు. ఎందుకు ఈజీ? అది భాగవత విధానంలో మీరు చేయవలసింది ఏమీ లేదు, చేయవలసినంతా కూడా ఆ భగవంతుడే చేస్తాడు. నువ్వు చేసేదేం లేదు, చేసేదేదో తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. నేను ఇన్ని మాలలు జపం చేశాను, నేను ఇన్ని మాలలు మహాలక్ష్మి మంత్ర జపం చేశాను, ఇన్ని మాలలు గాయత్రి మంత్ర జపం చేశాను, ఇన్ని యజ్ఞాలు చేశాను, ఇన్ని ఆసనాలు వేశాను, ఇన్ని ప్రాణాయామాలు చేశాను, ఇదంతా ఎవడు చేస్తున్నాడు? నువ్వు చేస్తున్నావు. కానీ భాగవతంలో నువ్వేం చేయవు. నువ్వు చేయవలసింది ఒక్కటే ఏంటి అంటే, నా సమస్య ఇది వదిలేయగలిగా. ఆ వదలటం రాదు మనకి, కష్టం అక్కడ వస్తుంది, శ్రద్ధ అక్కడ కావాలి. శ్రద్ధ అంటే ఆచరణ, వదలటం. నేను వదలగలుగుతున్నానా లేదా అంటే ఏంటి నేర్పుతున్నాను నేను మీకు, మీ ఏ సమస్య ఉన్నా కూడా పొద్దున్నే వదిలేయండి భగవంతుడికి, వదిలేసి చూడండి. నువ్వు చేయగలిగేది ఏదో చేస్తున్నావు కదా, నువ్వు చేయగలిగేది ఎలాగో చేస్తావు, చేయకుండా ఉండవు నువ్వు. కానీ ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కనుక నీ సమస్యల్ని భగవానికి వదిలిస్తే నిమిషంలో మీరు వెళ్ళిపోతారు. శుక మహర్షి దీని ముందు కథలో వస్తుంది, ముందు పేజీల్లో. శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పబోతున్నప్పుడు పరీక్షిత్ శుక మహర్షిని అడుగుతాడు, నాకేదో టైం ఉందనుకుంటున్నావు, అంత టైం లేదు, 7 రోజుల్లో నేను చనిపోతున్నాను, అంచేత నువ్వు చెప్పే బోధ ఏదైనా సరే ఎలాంటిది ఉండాలి, 7 రోజుల్లో నన్ను అక్కడే తీసుకెళ్ళిపోవాలి, అలాంటి టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి. పిచ్చివాడ, 7 రోజులు అక్కర్లేదు, ఒక ముహూర్త కాలం చాలు. ముహూర్త కాలం అంటే 24 నిమిషాలు. ఒక ముహూర్త కాలం చాలు. ఖట్వాంగుడు అనేటటువంటి ఒక రాజు పూర్వకాలంలో ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక కిడ్డీ పార్టీకి వెళ్ళాడు. కిడ్డీ పార్టీ అయినా ఏమంటారు, పాట్పూరియా, పాట్పూరి అంటే వీడు కూడా తీసుకెళ్ళాలి. సరే ఏదో ఒకటి, మనకు అదంతా ఎందుకు, భూమి మీద నుంచి ఖట్వాంగుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంద్రుడు ఇచ్చినటువంటి డిన్నర్కి వెళ్ళాడు. మీకేమో అది అసంభవం అనిపిస్తుంది, మీ విశ్వాసం అది. మీకు విశ్వాసం ఉంటే మీరు కూడా ఇంద్రుడు ఇచ్చేటటువంటి పార్టీకి వెళ్ళొచ్చు. ముఖ్యంగా భాగవతం చదువుకుంటున్నప్పుడు ఎల్లుండి నుంచి మనం కృష్ణావతారం గురించి ఎక్కువగా చదువుకుంటాం. ఇదంతా ముందు బేసిక్ చుట్టూనే చెప్తున్నా కానీ, అక్కడ గోవర్ధన పర్వతాన్ని ఎత్తేటటువంటి ఒక లీల ఉంది. ఇంద్రుడు ఎంత వాయించినా ఏం చేయలేకపోయాడు. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు దిగి వచ్చి, అంచేత మీరు భాగవతాన్ని అర్థం చేసుకుంటే దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడిని కిందకి దింపుకోగలరు. మాట ఎక్కడ అవుతుందా, అవదు. నేనేం చేశాను, అవదు. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి పాస్ అవుతాను అంటే ఓకే, నేను ఎక్కడ ఇంజనీర్ అవుతాను, నాతో ఇంద్రుడు దిగి వస్తాడా, రాడు. నా తప్పు మాత్రం కాదండి. మీరు కనుక జాగ్రత్తగా, ముఖ్యంగా ఎల్లుండి నుంచి జరిగేటటువంటి ఆ కృష్ణావతారాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అది దశమ స్కందంలో వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఈ లోపల సిలబస్ పూర్తి చేసేసుకోండి. ఇంటికి వెళ్ళాక నేను అండర్లైన్ చేయటం కాదు, మీరు 9వ స్కందం వరకు చదివేసుకోండి. రేపు చదువుకుని వస్తే నేను కథలు చెప్పేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది, కథలు కథలు మాత్రం కావు. ఆ కథల వెనకాతల ఆచరణ యోగ్యమైనటువంటి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఈ మొత్తం భాగవతము నిధనంతో స్టార్ట్ అవుతుంది. 1వ స్కందంలో శ్రీకృష్ణుడు నిర్యాణం చెందుతాడు. పాండవుల యొక్క పుత్రులు నిర్యాణం చెందుతారు. అశ్వత్థామని పట్టుకు రమ్మంటుంది ద్రౌపది. ఇది భాగవత విద్య నేర్చుకునేటటువంటి వాడు, అమృతత్వ విద్య నేర్చుకునేటటువంటి వాడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను దాన్ని దాటగలను అనే శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, అంటే ఏంటి, ఆచరించేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి మానసిక స్థితి తెలుగుతుంది. 5 పిల్లల్ని చంపేస్తాడు అశ్వత్థామ. ద్రౌపది యొక్క 5 పిల్లలు ముండుతుంది ద్రౌపదికి. తీసుకురండి అశ్వత్థామని అంటుంది. అశ్వత్థామని బంధించి తీసుకొస్తాడు. అందులో 2 బ్రహ్మాస్త్ర ప్రయోగాలు ఉంటాయి. ఒక బ్రహ్మాస్త్రం ఏంటి అంటే, అశ్వత్థామ ప్రయోగించేది అది వెనక్కి తిప్పుకోవటం రాదు. ఇంకో బ్రహ్మాస్త్రము అర్జునుడు ప్రయోగించేది, అది వెనక్కి తిప్పుకోవటం రాదు. వెనక్కి తిప్పుకోకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేవాళ్ళు ఎవరు అంటే మనము. మనం అందరం బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగలం కానీ వెనక్కి తిప్పుకోలేము. ఎలాగ అన్నది ఆ కృష్ణుడి చరిత్ర చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకుందరు. కానీ వెనక్కి తిప్పుకోలేకపోతే ఏమవుతుంది? మీరు చేస్తున్నటువంటి పని మంచి ఫలితాన్ని ఇచ్చిందే ఓకే, చెడ్డ ఫలితాన్ని ఇస్తే వెనక్కి తిప్పుకోలేదు. అంచేత మీరు ఆ కథలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు అడుగు ముందుకు వేయాలా లేకపోతే వెనక్కి వేయాలా అన్నది నేర్చుకోవాలి కర్మ చేస్తున్నప్పుడు. రెండవది ఏంటి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ సాధన ఇవాళ రాత్రి నుంచి మొదలెట్టుదురు కానీ మీరు ద్రౌపది చేసిన సాధన. బంధించి తీసుకొచ్చాడు, బంధించి తేగానే ద్రౌపది వాడిని చంపేయందు. నాయన నువ్వు గురుపుత్రుడివి, నువ్వు అసలు ఇలాంటి పని ఎలా చేసావు, నువ్వు చిన్నపిల్లల్ని చంపేశావు నువ్వు, కానీ నీ మీద నాకు కోపం రావటం లేదు. ఇంతేకంటే నిన్ను చూస్తే నీ తల్లి గుర్తొస్తుంది, కృపి. నాకైతే 5 భర్తలు ఉన్నారు, ఆమెకి ద్రోణాచార్యుడు లేడు, ఉన్నవు నువ్వు ఒక్కవడే కొడుకువి. నిన్ను మేము చంపేస్తే ఏం జరుగుతుంది? కర్మ సిద్ధాంతం చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది. రమ్మంటం కోపంలో తెప్పించేసింది, ముందు అడుగు వేసేసింది తప్పటడుగు, కానీ వచ్చాక ఏం చేస్తుంది? దాన్ని కరెక్ట్ చేస్తుంది. అది నేర్చుకోండి జీవితంలో, తప్పటడుగులు వేయని వాడు అవడే ఉండడు. తెలివైన వాడు ఏంటి అంటే వేసిన తప్పటడుగుని వెనక్కి తీసుకోగలగాలి. రెండోది ఏం చేయాలి, నేను కనుక ఇప్పుడు అశ్వత్థామని చంపేస్తే, అర్జునుడు రెడీగా ఉన్నాడు, ఒకవేళ అర్జునుడు ఒప్పుకోకపోతే భీముడు రెడీగా ఉన్నాడు, దశ నేను విన్ను నువ్వేం చెప్పినా. కానీ ఆవిడ ఎలా ఆలోచించింది, కరెక్ట్, నా పిల్లలు చనిపోయారు, నా వేదన నాకు తెలుస్తుంది, ఇప్పుడు ఆమె పిల్లవాడు చనిపోతాడు, ఆమె ఎంత బాధపడుతుంది. అంటే మనం చేసేటటువంటి పని ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి పని అయితే నువ్వు చేయకూడదు. అది ఎంత ఉచితం అనిపించినా భాగవతంలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటి కంట్రోల్. అప్పుడు కానీ మీ కోరికలకి తీరే షార్ట్ కట్ రాదు. ఈ తప్పు మనం చేస్తాం ఇప్పుడు కూడా, వాడు నన్ను కొట్టాడు కనుక నేను కొడతా, ఓకే, ఎవ్వడో అది తప్పండు. కానీ భాగవతం ఏం చెప్తుంది అంటే, తప్పు నాయన నువ్వు కొట్టావు, మళ్ళా వాడు కొడతాడు, మళ్ళా నువ్వు కొడతావు, మళ్ళా కొడతావు, చివరికి ఏమవుతుంది, కొట్టుకుంటూ పోతావు, నువ్వే ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు కదా. మొదట అది నేర్చుకోండి, మీ జీవితంలో ఎవరి మీద కూడా మీకు ద్వేషం ఉండకూడదు. మొట్టమొదటి సాధన అది. మీకు మీ ప్రారంభవశాత్తు ఆ బాధ వచ్చింది, ఆ బాధకి వాడు కారణమయ్యాడు. పుత్రుల గురించి 3వ స్కందంలో చెప్తే ఒక మాట చెప్తాడు, 4 రకాలైనటువంటి పిల్లలు ఉంటారట. ఒకడు సేవాపుత్రుడు. సేవాపుత్రుడు అంటే కిందటి జన్మలో నువ్వు ఎంతో మందికి సేవ చేసి ఉంటావు, ఈ జన్మలో మరి నువ్వు సేవ చేసింది వాడు రిటర్న్ చేయాలి కదా, అంచేత నీ కొడుకుగా పుట్టి నీకు సేవ చేస్తాడు. ఇలాంటి పుత్రులు ఈనాడు ఉన్నారా? సేవాపుత్రుడు లేరు. అంటే అర్థం ఏంటన్నమాట, కిందటి జన్మలో నువ్వు ఎవరికి సహాయం చేయలేదు అని అర్థం. కొంచెం అర్థం చేసుకోవాలి. భాగవతం ఈ 4 రకాలైనటువంటి పిల్లల గురించి చెప్తారు. అంచేత ఎప్పుడైతే నీకు సేవాపుత్రులు లేరు, నీ గత ఏంటి, వృద్ధాశ్రమం. వృద్ధాశ్రమంలోకి వెళ్ళాక నువ్వేం చేస్తావు, అక్కడ సేవ చేయించుకుంటున్నావు వాళ్ళ చేత చాలా గొప్పగా. రేపేం చేయాలో తెలుసా, నెక్స్ట్ బర్త్లో నువ్వు వాళ్ళకి సేవాపుత్రులుగా పుట్టి వాడికి సేవ చేయాలి. ఇంకా ఈ చక్రం ఎన్నాళ్ళు చేయాలి నువ్వు? ఆగు అక్కడ, అర్థం చేసుకో. అంచేత నువ్వు కిన్నర జన్మలో సేవ చేయలేదు కదా, అంచేత నీకు సేవ చేసే పిల్లలు పుట్టలేదు కదా, మరి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఈ జన్మలో మనుషులకి సేవ చేయటం నేర్చుకో. భాగవతం చెప్పే టెక్నిక్స్ అర్థమవుతున్నాయి కదా. మొదటిది సేవాపుత్రుడు, రెండవది రుణపుత్రుడు. రుణపుత్రులు అంటే ఏంటి, నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు ఎగ్గొట్టేసావు, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు ఎగ్గొట్టేసావు. ఇప్పుడు వాడు ఎగ్గొట్టినప్పుడు ఏమంటాడు, నా అప్పు తీర్చావా నా అప్పు తీర్చావా అంటాడు. ఇక్కడ కొడుకుగా పుడతాడు, కొడుకు అంటే కూతురుగా కూడా అవ్వచ్చు. పుట్టి ఏం చేస్తాడు, ఎందుకు ఇవ్వవు, నాకు ఇవ్వవా అని కాదు, మీరు కూడా చచ్చినట్టు ఇస్తారు. వీళ్ళెవరు? రుణపుత్రులు. దీనికి మినిమెన్షన్ గుర్తించేవాళ్ళు. మూడో రకమైనటువంటి పుత్రులు ఉంటారు, తటస్థ పుత్రులు. ఇది చాలా జాగ్రత్త, ఈ కాలంలో అది జరుగుతుంది. తటస్థ పుత్రులు ఎలా ఉంటారు అంటే, ఒక ప్రమాదం జరుగుతుంది, ఒక కష్టంలో ఉన్నాడు, మీరు సహాయం చేయరు. వాళ్ళకి ఎలా ఉండిపోయారు మీరు? తటస్థంగా ఉండిపోయారు. ఇప్పుడు నీ పిల్లవాడు కూడా తటస్థంగా ఉంటాడు, నీకే బాధ వచ్చినా కూడా నేను పట్టించుకోలేదు. నన్ను పట్టించుకోలేదు అంటే నువ్వేం చేసావన్నమాట? ఎప్పుడో ఎవరో బాధపడుతూ ఉంటే నువ్వు తటస్థంగా ఉండిపోయావు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ మూడు పనులు చేయకూడదు. మూడు చెప్పాను కదా, ఒకటి సేవ చేస్తూ ఉండాలి, మూడోది రుణం తీసుకోకుండా రుణం తీసుకుని ఎగ్గొట్టకూడదు, మూడోది ఎవరైనా బాధపడుతూ ఉంటే తటస్థంగా ఉండకూడదు. ఇవి మూడు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయని, అమెరికాలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టాడు, ఎడ్గార్ కేసీ అని పేరు, నాతో సంబంధం లేని వాళ్ళు. ఎడ్గార్ కేసీ అనేటటువంటి పేరు విన్నారా ఎప్పుడైనా? ఈ బుక్ భాగవతం కంటే ముందు మీ ఇళ్లలో ఉండాలి. కర్మ ఎలా చేయాలి, యాక్చువల్ సంఘటనలు. సుమారు 25,000 మంది దుఃఖంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి బాధ ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈయన ఇలా కూర్చునేవాడు, నువ్వు కిందటి జన్మలో ఇచ్చేసావు దానికి ఫలితం వస్తోంది అని చెప్పేసేవాడు. అలాగా 25,000 మంది జీవితాలలో జరిగినటువంటి సంఘటనలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి, వాస్తవికమైనటువంటి సంఘటనలు. ఈయన గురించి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం, భాగవతం క్లాస్లో చెప్పను. కానీ దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు భాగవతం యొక్క కర్మ అర్థం అవ్వాలి అంటే ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి.